ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ రామానంద పరబ్రహ్మం, సద్గురు శ్రీ శివానంద, సద్గురు శ్రీ శ్రీ పరమాత్మం, సద్గురు శ్రీ నిత్యానంద పరమం, సద్గురు శ్రీ శంకరభాగ పదాచార్య నమః. ఓం సద్గురు శ్రీ భగవాన్ వ్యాస భట్టాచార్య. భగవద్గీతలోన ఈ మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. దీనికి వేదాంతానికి మొట్టమొదటి విషాద యోగం ఏమిటి అని అనుకోవచ్చు. అదేమిటంటే ఈ భక్తుడై ఉండాలి, భగవంతుడు చెప్పిన సందేశాన్ని గ్రహించుకునే స్థితిలో ఉండాలి. గ్రహించుకునే స్థితిలో ఉంటేనే వేదాంతం శక్తిని తెచ్చుకుంది. లేకపోతే తను ఈ భౌతిక ప్రపంచం మనసు ఉంటే ఎక్కడ, ఎవరైతే విచారణలో ఉన్నారో వాళ్ళకి ఏ చింత ఉండదు. ఒక్క ఏదో బాధ వల్ల కలుగుతుంది, ఏ బా దేనివల్ల బాధ కలిగితే ఆ బాధ అందే తప్పించి మిగతా ఈ ప్రపంచం ఎందుకు చింత ఉండదు ఏమి. సో యోగి దీనుడు ఇద్దరు కూడా వాళ్ళకి ప్రపంచం ఎంత ఉండదు. యోగికి ప్రపంచం ఎంత చింత ఉండదు, దీనుడికి కూడా ప్రపంచం ఎంత చింత ఉండదు. ఆ బాధ కొద్ది వైరాగ్యం వచ్చేస్తుంది అంటాను, మిగతా ఏది వెళ్ళదు, అర్థం అసలు మనసు వెళ్ళదు ఏమి, అందుకు వైరాగ్యం అవసరం వచ్చింది అన్నారు. సో అందువల్ల విషాదం అవసరం వచ్చింది. ఈ విషాదం కూడా ఏంటంటే పరమాత్మకి తెలుసు అర్జునుడు భక్తుడని ఏమి, నిజానికి ఎప్పుడో చెప్పాలి, ఎప్పుడో చెప్పాలి, యుద్ధానికి ముందే చెప్పాలి ఈ భగవద్గీత వేదాంత సందేశం. ఎందుకంటే పాండవులు చిన్ని కౌరవులకి యుద్ధం తప్పదు అని నిర్ణయం వచ్చినప్పుడు ఇక సైన్యాన్ని పంచుకోవాలి, కృష్ణుడు ఒక ప్రక్క, కృష్ణుడు సైన్యం ఒక ప్రక్క, అందరికీ సమానం కదా. కృష్ణుడు కొడుకుని దగ్గరికి వెళ్తారు కదా, దుర్యోధనుడు ముందు వెళ్ళి అక్కడ తలదారి కూర్చుంటాడు, అదే తలదారి కూర్చుంటాడు. తర్వాత అర్జునుడు వచ్చి కాలుదారి నమస్కారం చేసి కాలుదారి కూర్చుంటాడు. ఇదంతా నటిస్తారు, ఈయన పరమాత్మ నటిస్తారు అంతే. ఆ కాలు దగ్గర ఇలా గెలిగి ఉండేసరికి కళ్ళు తెరిచిన వెంటనే కాలు దగ్గర ఉన్న అర్జునుడు చూసి బాగున్నావా అని అడుగుతాడు. బాగున్నావా అని అడిగితే దుర్యోధనుడికి కోపం వస్తుంది, నేను ముందు వచ్చాను అని అంటాడు. నేను ముందు వచ్చాను, నన్ను పలకరించడం మానేశానంట, ముందుకు వచ్చి తీవు, ముందు ముందుకు నేను అర్జును చూసి తిన్నా అంటారు ఆయన. నువ్వు ముందు వచ్చే తల దగ్గర కూర్చున్నావు కానీ నా కాళ్ళ దగ్గరికి ఎదురుగా ఉన్నాడు కాబట్టి నేను అర్జును చూశాను అని ఏమి, అది ఆ నాటకం అలా చేయించాడు. అందువల్ల నీకంటే చిన్నవాడు కనుక ఆయనే కోరుకోమని కోరిక అని అంటారు. ఆ కోరుకోమన్నప్పుడు ఏంటంటే నాకు మరేం అక్కర్లేదు, మీరుంటే చాలు నాకు, నా ప్రక్కన నేను నాకు మాట సహాయం చేస్తే చాలు. ముందే చెప్తారు నేను నన్ను నేను ఒక పక్క, నా సైన్యం ఒక ప్రక్క, నేను ఒక పక్క వెళ్ళినా సరే నేనేం యుద్ధం ఆయుధం ధరించను, ఏమి ఉచిత సలహాలు ఇస్తుంటానంటే అలాగే నేను కావాలా, లేకపోతే నా సైన్యం కావాలంటే ముందు ఈయన ఏంటంటే మీరే చాలని అంటాను. అంటే దాని అర్థం ఏంటి, పరమాత్మ ఇంత అత్యంత విశ్వాసం ఉన్నవాడు అర్జునుడు, ఏమి ఎంత సైన్యం ఉండి కూడా నాకు అక్కర్లేదు మీరే కావాలంటే అంత విశ్వాసం ఉంది. అందువల్ల ఆ విశ్వాసం వచ్చినప్పుడు ఉన్నప్పుడు అప్పుడే వేదాంతం చెప్పచ్చు, ఏమి ఇంత విశ్వాసం ఉంది కదా మీరే నా వైపు ఉంటే చాలని చెప్పచ్చు. ఇంకా ఎక్కువ వస్తుందని చూస్తున్నారా ఆ సందర్భం, అదేంటంటే విశాలం కోసం చూస్తున్నారు. అంటే ఏంటంటే ఆధ్యాత్మిక చింతన కలిగే ఆ మనసు ఉంది అర్జునుడికి, ఉన్నప్పటికీ కూడా తనకి ఇంకా మోహం ఉంది. మోహం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఆ భక్తులకి కూడా ఏంటంటే అత్యంత ప్రేమ ఉంటుంది, సున్నితమైన మనసు కనుక ఆ సున్నితమైన మనసు బంధువుల దగ్గర కూడా ఉంటుంది. అయితే దాన్ని మళ్లించే విధానం తెలియకూడదు, ప్రపంచం కూడా ఎక్కువ మోహంతో ఉంటారు, ఎక్కువ మనసు వాళ్ళకి సున్నితమైన మనసు కనుక ఎటు తిప్పితే అదే ఉంటుంది. ప్రపంచం ఎక్కువ ఉంటే ప్రపంచం ఎక్కువ ఉంటుంది, బంధువులు అయితే బంధువులు ఎక్కువ ఉంటుంది, పరమాత్మ అయితే పరమాత్మ ఎక్కువ ఉంటుంది. ఏమి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే పరమాత్మ వైపు తనకి భక్తి ఉన్నప్పటికీ కూడా బంధువులు ఏడు కూడా అంత మోహం ఉంది అర్జునుడికి. ఆ మోహం పోగొడితే కానీ ఈ వేదాంతం ఎక్కదని ఆ సమయం కోసం చూస్తున్నారు ఎవరు, పరమాత్మ. ఏమి అందువల్ల ఏంటంటే ఈ యుద్ధం ఎలా ప్రారంభమైంది అనేది అడుగుతున్నారు. ఏమని, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూస్తవ మామక పాండవాశ్చైవ సుమకురువిత సంధ్య అని ధృతరాష్ట్రుడు అడుగుతున్నారు. ఏమి ఇక్కడ అడగలో చాలా లోతైన భావాలు ఉన్నాయి. యుద్ధమేమో ధర్మం కురు అంటే ధర్మమైన కురుక్షేత్రం. అక్కడ కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతుంటే ఏమి జరుగుతుంది అని సంజయ్ని అంతఃపురంలో అడుగుతున్నారు ఎవరు, ధృతరాష్ట్రుడు. అంటే ఆ తెలివితేటలు చెప్పగలిగే జ్ఞానం సంజయుడికి ఉంది అనే జ్ఞానం ఈ ధృతరాష్ట్రుడు తెలిసి ఉండాలి, లేకపోతే అలా అడుగుతారా? ధృతరాష్ట్రుడు కూడా జ్ఞానే, ఏమి సంజయుడు కూడా జ్ఞానే. సో అక్కడ ఏం జరుగుతుందో ఈ చెప్పే స్థితి ఈయనకు ఉంది అని తెలుస్తుంది కదా, చెప్తున్నారు ఆయన అడుగుతున్నారు కదా. అందువలన అందరూ జ్ఞానులే, కాకపోతే ఏంటంటే మమతాహంకారాలు పైన ఇంకా పరిపక్వ దశలో రాలేదు కనుక ఇంకా మమతాహంకారాలు ఉన్నాయి. అందువల్ల ఆ ఆతృతికి వచ్చిన నాగకుమారులు పాండురాజ కుమారులు యుద్ధానికి సన్నద్ధం ఏమి చేశారో ఆతృతో అడుగుతున్నారు. ఓ ప్రశ్న నుంచి జ్ఞానంతో ఉన్నప్పటికీ కూడా మమతాహంకారము ఆ సంపూర్ణ జ్ఞానం లేదు కనుక ఆ మమతాహంకారాలతో ముందు నా కుమారులు ఏమయ్యారు, దుర్యోధనుడు తన కుమారుడు తలక దుర్భూతి తనకు తెలుసు, అందువల్ల ఆతృతి కొడుతున్నాడు ఏం చేశారండి, ఏమి యుద్ధానికి సన్నద్ధం ఏం చేశారండి. కానీ స్వామికి ఎంత పాయింట్ లేవ తీశారంటే యుద్ధాన్ని సన్నద్ధం ఏం చేస్తారు, యుద్ధం చేస్తారు. ఏమి యుద్ధాన్ని సన్నద్ధం ఏం చేశారు, బాణాలు ఎత్తిపెట్టి ఏం చేశారంటే ఏం చేశారు, యుద్ధమే చేస్తారు. ఏమి ఏమేమి చేశారంటే దానిలో యుద్ధం వివరణ గురించి తెలుసుకోవచ్చు. యుద్ధాన్ని సన్నద్ధం ఏమేమి చేశారు అని అంటే అది అడగొచ్చు. కిం కిం కుమారుత అకురుత సంజయ అంటే కొన్ని అర్థం ఉంది. కిమకురుత సంజయ అని అడిగారు, ఏం చేశారు యుద్ధం చేస్తారు. కాబట్టి ఇది యుద్ధం గురించి అడిగిన ప్రశ్న కాదు. ఏమి తాను రాబోయే వేదాంత సందేశానికి ఇది నాందిది. ఏ ఈ ప్రశ్న యుద్ధం అంటే ఏమిటి, ఇక్కడ శరీరం అనే దీంట్లోనే ఒక యుద్ధం జరుగుతోంది. ఏమి యుద్ధం శరీరం కౌంటే క్షేత్రమిచ్చి అభిహీతి అన్నాడు. ఈ శరీరమే క్షేత్రం, క్షేత్రం అంటే పొలం. ఏమి క్షేత్రం అంటే పొలం, పొలంలోన పంట పండించినట్లు అలాగే ఈ శరీరం అనే పొలంలో ఏమిటేమిటి జరుగుతున్నాయి క్రియలు, అలాగే అక్కడ ఆ క్షేత్రం అనే దేంట్లో ధర్మక్షేత్రం కురుక్షేత్రం రెండు పదాలు వాడారు. ధర్మము కురు అని, కురు అంటే పని చేయుట, కురు అంటే చేయుటని, కర్మ చేయుటని. కర్మ ఎవరు చేస్తారు, అజ్ఞానులు చేస్తారు. ధర్మం అంటే జ్ఞానం అని అర్థం. సహిధర్మ సుప్రియాప్తో బ్రహ్మణ పదవేదనం నైవధర్మి నచాధర్మి నచైదహి శుభాశుభి అని భారతంలో శాంతిపరంలో చెప్పిన ప్రకారం ఏంటంటే ధర్మము అనేది చాలా మంది ఏంటి ధర్మము అంటారు. ధర్మం అంటే ఏంటి, ఏదో ఒక మిస్టి వేయడమో లేక గురించేదో ధర్మం, ఒక విధి అని అంటారు. ఏమిటవ విధి, భగవద్గీతలో కూడా చాలా చోట్ల ధర్మ్యం అంటారు. రాజవిద్య రాజగృష్యం పవిత్రమితం ప్రత్యక్షగా ప్రత్యక్ష అవగమం ధర్మ్యం అన్నారు సరే. అలాగే చాలా చోట్ల ధర్మ్యం అని అంటున్నారు. ఆ ధర్మ్యం అంటే ఏంటంటే విధి, ఏమిటి విధి, జీవుడికి విధి ఏంటి, జీవుడికి విధి ఏంటంటే పరమాత్మలో ఐక్యం అవ్వడమే విధి. అంటే పరమాత్మలో ఐక్యం అవ్వడానికి పొందే జ్ఞానం ఏదో అదే ధర్మం. అందువల్ల ధర్మక్షేత్రం అంటే అంటే అర్థం ఏంటంటే ఈ క్షేత్రము, ఈ శరీరం అనే క్షేత్రంలోన జ్ఞానం ఉంది, కురు అంటే కర్మలు చేసే అజ్ఞానం ఉంది. సో జ్ఞానము అజ్ఞానం రెండూ ఉన్నాయి. అంటే జ్ఞానం ఉంటే కర్మ చేయడం మానేస్తారు, అజ్ఞానం ఉంటే కర్మ చేస్తారు. జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా, జ్ఞానం ఉంటే కర్మ మానేశారా, అజ్ఞానం ఉంటే కర్మ చేస్తారా, ఏం చేశారని అర్థం. అది అలా ఆ విధంగా తీసుకొచ్చారు స్వామి. ఏమి దీనికి ఏంటంటే ఇంకా లోటు అనే భావం ఉన్నాయి. ఇంకా దాంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు ఉండేది ఎవరు, ఆ పరమాత్మే. ఆ పరమాత్మ ఎవరు, జ్ఞానస్వరూపుడు. ఏమి అందులో దాని చుట్టూ ఉండేదేంటి, పరమాత్మ చుట్టూ ఉండేదేంటి, యోగమాయ ప్రకృతి. సో ప్రకృతి ఆవహించుంటే అజ్ఞానం, ప్రకృతి తొలగిపోయి ఉంటే జ్ఞానం. ఈ రెండింటితో కూడుకున్నవాడే జీవుడే కదా, జ్ఞానాజ్ఞానాలతో కూడుకున్నవాడు. అందువల్ల ఏంటంటే జ్ఞానం ఉండడం నిజంగా ఉందా, మరి ఏమి చేయరు కర్మలు చేయరు. అజ్ఞానం ఉందా, కర్మలు చేస్తారు. ఏమి చేశారు అని ప్రశ్న. ఏమి అందువలన ఈ యుద్ధముని నిమిత్తంగా పెట్టుకుని ఈ శరీరం అనే క్షేత్రంలోన ప్రతి జీవుడు కూడా ఈ జ్ఞానాజ్ఞానాలతో కూడుకుని ఏ విధంగా తన జీవయాత్ర గడుపుతున్నాడు అని ప్రశ్న. అసలు యుద్ధం గురించి కాదు అది. ఏ విధంగా జీవయాత్ర గడుపుతున్నాడు తానేమిటంటే, ఈ శరీరం అనే క్షేత్రంకి ఇది రథం. ఆత్మానం రజనం విద్ధి, శరీరం రథమేవతి, బుద్ధించు సారథం విద్ధి, మనఃప్రగ్రహమేవిత, ఇంద్రియాన్ని హయాన్యాహు విషాశ్చేసి గోచరాన్, ఆత్మేంద్ర మనోవిత్తు భోక్తిచ్చాహురు మనీషిణ అని చెప్తారు కఠోపనిషత్తులను. ఆ కఠోపనిషత్తులు ఏంటంటే, యుద్ధానికి రథం ఎలాగైతే సిద్ధమవుతుందో, మన ఈ జీవుడనే ఈ జీవుడికి ఈ శరీరం అనే రథంలో ఏంటంటే జరుగుతుందో చెప్తుంది. ఆత్మానం రజనం విద్ధి అంటే ఈ శరీరం రథమే అవదు. ఈ శరీరం అనేది రథం. ఈ శరీరంలో ఎవరున్నారు? జీవాత్మ ఉన్నది. అది జీవాత్మ అనేది, ఆ జీవాత్మ అనేవాడు అర్జునుడు. ఏం ఆ జీవాత్మ అనే అర్జునుడిని నడుపుతున్నారు ఎవరు? బుద్ధింతు సారథం విద్ధి అంటే బుద్ధి అనే సారథి. అంటే మనకి బుద్ధి సరిగా ఉందనుకో, ఈ రథము ఈ రథంలో ఉండేవాడు కరెక్ట్గా వెళ్తారు బండి. ఈ బుద్ధి సరిగా లేదనుకో, ఈ శరీరం ఉండి రజకుడు ఎక్కడికో బోల్త కొడేస్తా. సో అన్నిటికీ ఎవరు అవసరం? బుద్ధి అనే సారథి అవసరం. అందువల్ల ఇంద్రియాన్ని హయాన్యాహు అంటే ఈ గుర్రాలు, ఈ రథం వెళ్ళడానికి త్రోవ కావాలి కదా, గుర్రాలును త్రోవ కావాలి కదా. ఇంద్రియాన్ని హయాన్యాహు, ఈ ఇంద్రియాన్ని ఈ గుర్రాన్ని ఈ రథాన్ని త్రోలు తీసుకెళ్లేది ఎవరు? గుర్రాలు. అంటే ఈ శరీరాన్ని తీసుకెళ్ళడానికి ఎక్కడికైనా తీసుకెళ్ళండి, మోసుకెళ్ళేది ఏది? ఇంద్రియాలు. ఇంద్రియాలు అంటే ఏదో చూద్దాం అనుకుని వెళ్ళిపోతాడు అక్కడికి. ఏదో సంగీతం ఉందంటే ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఏదో మంచి హోటల్లో భోజనం ఉందంటే అక్కడ వెళ్ళిపోతాడు. సో ఇదన్నీ పట్టుకుపోతుంది ఏది? ఒక్కొక్క ఇంద్రియం ఆ గుర్రాలతో పట్టుకుపోతుంది రథాన్ని. ఏమి విషాస్తేషు గోచరాన్ అంటే ఏంటి? ఇంద్రియాలు వెళ్ళాలనుకుంటే ముందు వాటికి త్రోవలు కావాలి కదా. ఏమి గుర్రం వెళ్ళడానికి త్రోవ కావాలి. ఆ త్రోవ ఏంటంటే ఇదే విషయాలు, శబ్దం, సంగీతం వినడానికి ఇది, ఏమి మంచి రుచికరమైన పదార్థం తినడానికి ఇది. సో ఈ విధంగా శబ్దస్పర్శ రూపరస గంధాలనే త్రోవల్లోంచి ఏమి ఇంద్రియాలని గుర్రాలు పూసి ఏమి ఈ శరీరం అనే రథాన్ని ఎక్కి జీవుడు బుద్ధి అనే సాధన పట్టుకుని వెళ్తున్నాడు ఎక్కడికక్కడికి. ఏమి ఆత్మ ఇంద్రియ మనోయుక్త భోగ్యేత్యాహురు మనీషిణ. ఆత్మ ఇంద్రియ మనోయుక్తం అంటే ఏంటంటే, ఆ జీవాత్మ ఇంద్రియాలు మనసును పట్టుకొని భోంచేస్తున్నాడు ఏది కావలసింది. ఏమి ఆ విధంగా యుద్ధం, ప్రతి ఒక్కరు యుద్ధం అంటే ఏంటి? బాహ్య యాత్ర జరుగుతుంది అంటే ఈ రథంతో వెళ్తున్నాడు. ఏమి ఇలాగను వెళ్ళేటప్పుడు ఏంటంటే, తనకి జ్ఞానం ఉంటే ఎక్కడికి వెళ్ళకుండా ఉంటాడు, జ్ఞానం లేకపోతే వెళ్తూనే ఉంటాడు. అందువలన దానికి నాందిగానే ఏంటంటే, ఈ శరీరంలో ఏమి జరిగింది అని ప్రశ్నతోన ధృతరాష్ట్రుడు సంజయ్ని ప్రశ్నిస్తారు. ఏమి అంత తెలివితేటలున్నాయి యుద్ధంలో ఏమి జరుగుతున్నదో గ్రహించి చెప్పగలిగే తెలివితేటలు సంజయుడికి ఉన్నాయని గ్రహించే శక్తి ఎవరికి ఉంది? ధృతరాష్ట్రుడికి ఉంది, లేకపోతే ఎక్కడి నుంచి ఎలా ఆడుతాడు ఆయన? ఏమి కాబట్టి అందరూ జ్ఞానులే, తెలివైన వారే. అయితే అందులో ఏంటంటే కొన్ని కొన్ని ఈ వాసనాబలం చేత మమతాహకారాలు ఉండడం వల్ల అజ్ఞానంతో కూడుకుని ఉన్నారు. ఇప్పుడు యుద్ధపరంగా వెళదాం. యుద్ధపరంగా వెళుతుంటే ఇప్పుడు అడుగుతున్నారు, దృష్ట్వాతు పాండవానేకం యోఢం దుర్యోధన సదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్ అని అన్నారు. దృష్ట్వాతు పాండవానేకం, ఈ పాండవ సైన్యాన్ని చూశారంటే ఎవరు? యోఢం దుర్యోధనస్తథ, దుర్యోధనుడు ఈ యుద్ధానికి అంతటి మొత్తం సైన్యాన్ని సిద్ధం చేసి అవి అంతా చూశాడు. ఏది ముందు పాండవ సైన్యం చూశాడంట. ఏమి ఆచార్యం ఉపసంగమ్య, ద్రోణాచార్యుడు తన గురువు గారు అక్కడికి వెళ్ళాడంట. ఏమి రాజా వచనం అబ్రవీత్, అప్పుడు దుర్యోధనుడు ఈ మాట చెప్పారంట. ఏమని కైసైతాన్ పాండుపుత్రానాం ఆచార్యం అహంతీంచము యూఢాం ద్రుపదపుత్రేన తవ శిష్యేన ధీమత అన్నారు. అంటే ఏంటన్నారంటే, నీకు ప్రియమైన శిష్యుడు ఎవరు? ద్రుపదపుత్రుడు దృష్టద్యుమ్నుడు. ధృష్టద్యుమ్నుడు అవతల పాండవ సైన్యానికి అధ్యక్ష వహించారు ఆయన. ఇటువైపు భీష్ముడు వారు సైన్యాధిపతి, భీష్ముడు వారు కౌరవులకి. అటు పాండవులకి ఎవరు? ధృష్టద్యుమ్నుడు, ద్రుపద పుత్రుడు. అంటే ద్రుపద పుత్రుడు అంటే ద్రౌపది అన్న. ద్రౌపది అంటే ద్రుపద మహారాజు కూతురు కాబట్టి ద్రౌపది. ఆ ద్రుపద పుత్రుడు ఎవరు? ధృష్టద్యుమ్నుడు. సో అందువల్ల ఏంటంటే పశ్యైతాన్ పాండుమూత్రాన్ పశ్య ఓ మహా గురుదేవ అంటే ఇక్కడ చెప్తున్నా చూడు ఏమని పాండుపుత్రం పాండుపుత్రుడు ఏమి పాండుపుత్రం ఆచార్యం మహతీంచము గురుదేవ ఈ మొత్తం అందరూ ఈ సైన్యానికి సిద్ధమైన వాళ్ళందరూ చూడు ఆ పాండవ సైన్యానికి ఆధిపత్యం వహిస్తున్న ఎవరు యూఢాం ద్రుపద పుత్రేణ తమ శిష్య అయిన ధీమత ఆయన మీ శిష్యుడే మేము మీ శిష్యుడే తమ శిష్యుడు అటువైపు ఆయన అన్నాడు ఏమి ఆ మంచి ధైర్యశాలి ఆయన్ని చూడండి అన్నారు ఆయనతో పాటు ఆయన సైన్యాధిపత్యంలో ఇంకెవరెవరున్నో చెప్తాను చూడండి అని గురువు గారు చూపిస్తున్నాడు ఎవరు దుర్యోధనుడు అత్ర సూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధామన్యు విరాటస్య ద్రుపదస్య మహారథా అన్నారు అంటే ఏంటంటే మహారథులు అంటే అతిరథులు మహారథులని ఈ సైన్యానికి చూసిన వాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు ముందు లీడర్స్ అనమాట వాళ్ళు ఎవరెవరు వాళ్ళు ఎవరెవరు అంటే అత్రసూర మహేశ్వాస అంటే మంచి బలం గలవారు సైనిక మంచి స్థానం గలవారు మంచి శక్తి సామర్థ్యం గలవారు భీమార్జున సమాయుధి యుద్ధంలో భీముడు అర్జునుడికి సమానమైన బలం గలవారు ఉన్నారట ఎవరెవరు అలా చెప్తున్నారు ఏమని యుధానుడు విరాటుడును ద్రుపద మహారాజు అంటే ధృష్టద్యుమ్నుడు అనేవాడు ద్రుపది కుమారుడు ఇప్పుడు వాళ్ళ తండ్రి కూడా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు తెలుసా ద్రోణాచార్యులు వారికి ద్రుపద మహారాజుకి చిన్నప్పుడు తగు వచ్చింది ఈ కథ విన్నారు కదా చిన్నప్పుడు తగు ఏంటంటే వీళ్ళు చిన్నపిల్లలు ఇప్పుడు ఎవరు వీరు ఈ పాండవులు కౌరవులు చిన్నపిల్లలు చిన్నపిల్లలు అయితే ఆ చిన్నపిల్లలకి ఈ విలువిద్య చెప్తున్నారు బాణం ప్రయోగం విద్య ద్రోణాచార్యుల వారు ఆ సమయంలోన ద్రుపద మహారాజు ఈ ద్రోణాచార్యను అగౌరవపరిచారు అగౌరవపరిచినప్పుడు ఏంటంటే నాకు అగౌరవపరిచడం మీరు నా శిష్యుడు కదా ఆయన నిలబెట్టి తీసిరంటానంట అప్పుడే చిన్నప్పుడే వెళ్ళి తీసుకొచ్చేస్తారు అవమానపరిచి ఆయన్ని ఎవరు ద్రుపద ఆ కోపం ఉండిపోయింది ఏది అందువల్ల ఆయన శత్రువు అంటే నీ శత్రువు కుమార్ ద్రోణాచార్య శత్రువు కదా అందుకు ముందు చెప్తున్నారు ఏమి యూధాను విరాటస్య ద్రుపదస్య మహారథ మహారథులందరూ వీళ్ళందరూ ఉన్నారు మళ్ళీ ఇంకెవరు ఉన్నారు దృష్టకేతు చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ ఏమి ద్రుపద పురుజిత్ కుంతుభోజస్య శైవ్యస్య నరపొంగవః అన్నారు అంటే వీళ్ళందరూ ఏంటంటే దృష్టకేతుడు చేకితానుడు కాశీరాజు కురుజిత్తుడు కుంతుభోజుడు శైద్యుడు వీళ్ళందరూ కూడా మహారథులు వీళ్ళందరూ గొప్ప రాజులు వీళ్ళందరూ మళ్ళీ ఇంకెవరు ఉన్నారు యుధామన్యుశ్చ విక్రాంతం ఉత్తమోజశ్చ మహారథాః వీర్యవాన్ సౌభద్ర ద్రుపదేయాశ్చ సర్వయేవ మహారథాః అన్నారు అంటే ఏంటంటే ఇక్కడ సైంధువుడు రాబోయే కాలంలో అర్జునుడు ప్రతిజ్ఞ పూర్ణ సాయంత్రంలో కంపుతున్నాడు చూసారా ఆ సైంధువుడు జయద్రుడు అంటారు ఆయన్ని ఆయన్నే యుధానుడు అని కూడా అంటారు యుధామన్యుడు అంటారు సో యుధామన్యుడు ఉత్తమోజుడు తర్వాత సౌభద్రుడు అంటే సుభద్ర కుమారుడు అభిమన్యుడు మరి ద్రౌపది అంటే ద్రౌపది అంటే ఉప పాండవులు వీళ్ళందరూ కూడా మహారథులు అంట యుద్ధానికి అక్కడక్కడే చేస్తున్నారంట ఆయన ఇటువంటి సైన్యాలు ఆ పాండవ సైన్యులు ఉండి వాళ్ళందరూ గొప్ప వాళ్ళు ఉన్నారు ఇంకా మన వైపు చెప్తాను నేను విను మీరు అటు పాండవ సైన్యం కూర్చొని మన వైపు చెప్తాను అస్మాకం విశిష్టాయే తాన్ని బోధ ప్రియ దిజోత్తమ నాయక మమ సైన్యస్య సంధ్యార్థం తాన్ ద్రవీమితే మీకు జ్ఞాపకం చెప్తున్నాడు మన వైపు ఎవరున్నారో మీకు తెలుసు కొద్ది జ్ఞాపకం చెప్తున్నాడు ఎవరెవరు గొప్ప వాళ్ళు ఏమి ఎవరెవరు గొప్ప వాళ్ళు మన సైన్యం వైపు ఎవరున్నారో వాళ్ళ గురించి కొద్దిగా చెప్తున్నాను వాళ్ళు గొప్ప వాళ్ళు అనేది ఎవరు భవాన్ అంటే మీరు ఏమి తర్వాత భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సోమదత్తిస్తథైవచ వీళ్ళందరూ మన యొక్క గొప్ప వాళ్ళు ఉన్నారు. మీరున్నారు, భీష్ముడు వారు ఉన్నారు, కర్ణుడున్నాడు, కృపాచార్యుడు మరి అంతకి గొప్ప కృపాది మన తాత ఆయన ఉన్నారు. తర్వాత మనకు మీ అబ్బాయి అశ్వత్థామ ఆయన గొప్పవాడు, మరి వికర్ణుడు ఉన్నారు, తర్వాత సోమదత్తుడు ఉన్నాడు, వీళ్ళందరూ గొప్ప వాళ్ళు ఉన్నారు సుమా అని చెప్తున్నారు. మీరంటే ద్రోణాచార్యులు వారు, గురువు గారు ద్రోణితో చెప్తున్నారు ఇదంతా, గురువుతో చెప్తున్నాడు ఇదంతా, దుర్యోధనుడు చెప్తున్నాడు. ఆయన ఇందాలు చెప్పాను నేను పాండవేపు దుద్ధిస్తుంది తప్పది యుధానుడే యుధామంజుడు యుధామనుడు జయధరుడు కాదు యుధామ, ఎందుకంటే ఇటువైపు ఉన్నాడు కదా సైంధుడు కౌరవ పక్షంలో ఉన్నాడు కదా ఏమి అయితే ఈ విధంగా చెప్తున్నారు అని చెప్పుతూ ఒక మాట అన్నాడు ఏంటి అన్యేచి బహవసూర్వ సూర మదర్థే చక్త జీవితా ఏమి నానా శస్త్ర ప్రహరణా సర్వే యుద్ధ విశారదా అన్నారు. అంటే వీళ్ళందరూ అన్యేచి బహవసూర మదర్థే చక్త జీవితా నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారదా అన్నారు. అంటే ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది కూడా నా కోసం జీవితాలు విడిచిపెట్టి సిద్ధంగా ఉన్నారు అనే పదం వాడాడు దుర్యోధనుడు. రాబోయే ఆ భవిష్యత్తుకు తప్పుడు మాట పెడితే నా కోసం జీవితాలు విడిచిపెట్టి ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడానని పెద్ద పెద్ద మహానుభావులు వీళ్ళందరూ కూడా అన్నారు. అంటే ఏంటి భవిష్యత్ ద్వారా అలా పలికించిందని చెప్తుంటారు ఈ వేదాంతంలో ఏమి అని అంటూ గర్వంతో చెప్తున్నాడు. మళ్ళీ ఏమని అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షతం పర్యాప్తం త్రిదమేషాం బలం భీమాభిరక్షతం అని అన్నారు. మన సైన్యమా చాలా ఉంది, అపర్యాప్తం చాలా విశాలంగా ఉంది, ఏమి దాన్ని ఎవరు రక్షిస్తున్నారు భీష్ముడు వారు. మన సైన్యాన్ని రక్షించిన వారు ఎవరు భీష్ముడు వారు. వాళ్ళేమో వాళ్ళు ఎక్కడ వాళ్ళు పర్యాప్తం, పర్యాప్తం అంటే ఏంటి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసుకుని కొద్దిమంది ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఇంత కొద్దిమంది పర్యాప్తం, వాళ్ళు వచ్చే జనం చాలా తక్కువ మంది. వాళ్ళు రక్షించేవారు ఎవరు భీమాభిరక్షతం దేవుడు రక్షిస్తున్నాడు ఏమి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి మీరు అయినేషు సర్వేషు యథాభాగం అవస్థితాన్ ఏమి భీష్మాభిరక్షంతు భవంత సర్వయేవహి అన్నారు. అంటే గురువు గారితో చెప్తున్నారు కదా తమరు ఈ మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడెక్కడైతే ద్వారాలు ఉన్నాయో సింహద్వారాలు అవన్నిటినీ కూడా కాపలా కాచి మన సైన్యాధిపతి భీష్ముడి వారిని మీరు అందరూ రక్షించండి అని చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే మరి ముందు సైన్యాధిపతిని రక్షించారు కదా, మీరు మీ బాధ్యత మీ మీద ఉంది, మీరు అందరూ కూడా రక్షించాలి ఎవరిని భీష్ముడి వారిని. అందువల్ల భీష్ముడు వారు రక్షించబడేసరికి భీష్ముడి వారు ఒక్కసారి మొదలుపెట్టారు. ఇంకా ఏమని తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాథం వినోద్యోత్సై దద్భౌ శంఖం దద్భౌ ప్రతాపవాన్ అన్నారు. అంటే ఏంటంటే ఈ భీష్ముడు వారు ఈ మాట ఎప్పుడైతే విన్నారో వారు శంఖం మొదలుపెట్టారంట, శంఖం పూరించారంట ఆనందంతోనే ఇంకా యుద్ధం మొదలు పెడదామని. ఏమిటి సింహనాథం చేయించారట. ఆ తర్వాత ఏం చేశారు తతశంఖస్య ధైర్యస్య గో పనవానక గోముఖాహ ఏమి సహసైవాభ్య హన్యంత సశ్రద్ధ తుములు అభవత్తనని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే మిగతా వాళ్ళందరూ ఈ శంఖాలు భేరీలు డ్రమ్ములు డప్పులు మృదంగాలు తర్వాత కొమ్ములు వాయిద్యాలు ఉంటాయి ఆ కొమ్ములు ఇవన్నీ పెట్టి అందరూ ఒక్కసారి దిక్కులు పెక్కటిల్లేటట్టుగా మొత్తం అందరూ వాయించారంట ఇది యుద్ధానికి. ఇంకా యుద్ధం అంటే ఇంకా వేదాంతం మొదలవ్వలేదు, ముందు యుద్ధానికి సిద్ధమైపోయారు అందరూ రాయించిస్తున్నారు అందరూ శంఖాలు అన్ని పూరించారట ఏమి. ఈ విధంగా ముందు చేస్తే అప్పుడు తత శ్వేత హయర్యుక్తై మహతి శందనే స్థితో మాధవ పాండవశైవ దివ్య శంఖో ప్రదద్ముడు అని అన్నారు. అంటే అర్థం ఏంటంటే అప్పుడు శ్వేత హయర్యుక్తై అంటే తెల్ల గుర్రాలతో కూడుకున్న రథాన్ని పూనుకొని దివ్య ప్రకాశంతో కూడుకున్న రథాన్ని పూనుకొని పాండవుడు అర్జునుడు పరమాత్మ ఇద్దరు కలిసి వస్తున్నారంట. వచ్చి వారు శంఖం పూరించడం మొదలుపెట్టారంట. ఆ శంఖం పూరించింది ఏంటంటే పాంచజన్యం హృషీకేశో దేవదత్తో ధనంజయ పౌండ్రం సద్భౌ మహాశంఖం భీమకర్ణ వృకోదర అన్నారు. అంటే అర్థం ఏంటంటే, అక్కడ పాంచజన్యం అనే ఒక భక్తుడు యుద్ధంలో ఒకప్పుడు ఇది మడుగులోకి వెళ్ళేటప్పుడు ఓ భక్తుడు తనకి ఇది ఇచ్చారు, బహుమతిగా ఇచ్చారు. ఇది పాంచజన్యం ఎవరు కృష్ణ పరమాత్మకి ఆ శంఖం, దేవదత్తుడు అర్జునుడికి, పౌండ్రం అనేది భీముడి వారికి. భీముడి తాలూకు శంఖం పేరు పౌండ్రం, దేవదత్తుడిది అర్జునుడిది, పాంచజన్యం అనేది కృష్ణుడిది. వాళ్ళ శంఖాలు పేర్లది. అనంత విజయం అనేది చెప్తున్నారు. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ అన్నారు. అంటే సుఘోషము మణిపుష్పము అనే శంఖాల పేర్లు నకుల సహదేవులు. అనంత విజయం అనేది ధర్మరాజు. ఇలాగే శంఖాలు పూరించారు. అలాగే కాశస్య ఏమి పరమేశ్వాస శిఖండీచ మహారథాహ ఏమి దుష్టద్రుమ్నో విరాటస్య సాక్షికి చాపరాజితాహ అన్నారు. అంటే ఇక్కడ సాక్షికి, సాక్షికి అంటే ఎవరు? కృష్ణుడు తమ్ముడు, కృష్ణ పరమాత్మ తమ్ముడు. తర్వాత విరాటుడు, దుష్టద్రుమ్నుడు, శిఖండి, తర్వాత కాశీరాజు, వీళ్ళందరూ కూడా శంఖాలు పూరించారు. మళ్ళీ ద్రౌపదో ద్రౌపదేయస్య సర్వైవ పృథివీపతే సర్వత పృథివీపతే సౌభద్రస్య మహాబాహో శంఖాన్ దద్ధు ప్రొదక్కన్ అన్నారు. అంటే ఏంటంటే ద్రౌపది, ద్రౌపది అంటే ఎవరు? ద్రౌపదేయస్య, ద్రౌపదేయస్య అంటే ఉపాండవులు. సుభద్ర సౌభద్ర అంటే అభ్యన్యుడు. వీళ్ళు కూడా శంఖలో ఎవరికి వాళ్ళు పూరించారంట. వీళ్ళు పూరించిన తర్వాత పాండవులు పూరించారు. వాళ్ళు ముందు ఎవరు పూరించారు? భీష్ముడు. వాళ్ళు వీరి తర్వాత ఎప్పుడైతే పాండవులు పూరించారో వాళ్ళ శబ్దం ఎక్కువైపోయిందట. సఘోత్తరాష్ట్రానం సఘోష ధాత్రార్థం హృదయాన్ని యథారయత్ నభస్య భూమిస్తే పృథివ్యాంచైవ తుములో తుమ్ములో చెప్పనుడు తుమ్ములో జనునాదయన్నని అన్నారు. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళు పాండవులు ఈ సింహనాదం చేశారో భూమి ఆకాశం దద్దరిపోయినారు వాళ్ళు చేసే ధనన దీనికి. అంటే భయం పుట్టిస్తున్నట్టు వీళ్ళకి, ఎవరికి? వాళ్ళు చేసే నాదాలు చూసి వీళ్ళకి భయం పుట్టిస్తున్నట్టు పాండవులకి, కౌరవులకి, వాళ్ళు చేసే దానికి భయం పుట్టేసరికి అప్పుడు చెప్తున్నాడు ఏమని, అదవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రస్య కతిధ్వజ ప్రవృత్తే శస్త్రపాద సంపాతే ధనుద్యమ పాండవ అన్నారు. అంటే ఏంటంటే, అప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే గాంధీవన్ ఎక్కుపెట్టాడంట. ఎక్కుపెట్టేశాడు అప్పుడు, ఇంకా లేదు, ఇంకా ఇంక భయం కలగలేదు. గాంధీవన్ ఎక్కుపెట్టాడు మీదకి, ఎక్కుపెట్టేసి వాళ్ళందరూ చూశారంట. చూసంటే ఇంకా చెప్తున్నారు అన్నమాట ఏమని, ఋషికేశం సదా వాక్య నిదమావాహ మహాపతి మహీపతే సేనయోర్భయోర్ మధ్య రథం స్థాపయమే అచ్యుత. ఓ అచ్యుత, ఈ రెండు సేనల మధ్యలో నన్ను తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టండి, మన సేనని మన రథాన్ని తీసుకెళ్ళి. ఏ ముందు గాంధీవని ఎక్కుపెట్టేసే తీసుకెళ్ళాడు, తీసుకెళ్తే అక్కడ నిలబెట్టండి అని చెప్పానంట. చెప్పిన తర్వాత అప్పుడు ఏమని అన్నాడు, నేను ఇప్పుడు చూస్తాను ఎవరెవరితో యుద్ధం చేయాలో ఏమిటో ఇదంతా. ఏమి ఏవధేతాన్ ఏవధేతాన్ నిరీక్షేహం యోధు కామన్యవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణుపద్యమే రణసమధ్యమే అని అన్నారు. అంటే అర్థం ఏంటంటే, నేను ముందు చూస్తాను ఎవరెవరితో నేను యుద్ధం చేయాలి, ఎవరితో యుద్ధంతో తలపడాలి అంత ఒకసారి అలా చూస్తాను, చూసి నేను అప్పుడు చెప్తాను అనేసరికి అప్పుడు వచ్చేసినది ఏంటి, ఎవరెవరితో యుద్ధం చేయాలో అవన్నీ బాణం ఎక్కుపెట్టి ఇలా చూసేసరికి అంటే అప్పుడు ఈయనకు విషాదం కలిగింది. విషాదం మొదలుపెట్టింది. ఎవరు కనబడ్డారు అందరూ, అందరూ కనబడ్డారంట. కనబడేసరికి ఏం చేయాలి, ఏతాన్న హంతుమిచ్చామి ఘతోసి మధుసూదన అతి త్రైలోక్యస్య రాజ్యస్య హేతువ కిమ్ను మహీకృతే అన్నారు. వీళ్ళందరూ మన బంధువులే కదా, వీళ్ళని చంపితే మనకేం వస్తుంది? ఏం వస్తుందే కాదు, నాకు మూడు లోకాలు ఇచ్చేసినా సరే నేను వాళ్ళని చంపను. వాళ్ళు నన్ను చంపేసినా పర్వాలేదు, మూడు లోకాలు నాకు ఇచ్చినా సరే నేను మాత్రం వాళ్ళు చేయను. మూడు లోకాలకి ఇచ్చినా సరే నేను యుద్ధం చేయనప్పుడు ఈ ఒక్క భూమి మీద ఉండే లోకం కోసం నాకెందుకు? అసలు నాకు అష్టం ఇష్టమే లేదు, నేను మాత్రం యుద్ధం చెయ్యను. నేను అసలు యుద్ధం చేయను పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత మళ్ళీ చెప్తున్నారు ఏమని, నిమిత్తాని పశ్యాని విపరీతాని కేశవ నటశ్రేయో అనుపశ్యామి. నటశ్రేయ నిమిత్తాని పశ్యానది కదా, అలా కాదు. ఇప్పుడు ఏంటంటే నేను ఎవరి మధ్యలో చూడాలని అన్నాడు కదా, అప్పుడేంటంటే నేను ఎవరితో యుద్ధం చేయాలో చూడాలని అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ అంటున్నారన్నమాట, యోచ్యమానాన్ అవేక్షేహం ఏతత్ర మాగతాః దాతరాస్తస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రీతికీర్షవహ అని అన్నారు. అంటే ఏంటంటే ఆ దుర్బుద్ధి అయిన ధృతరాష్ట్రుడికి సహాయం చేయడం కోసం ఎవరెవరు వచ్చారో సహాయం చేయడం నేను చూస్తాను మళ్ళీ అన్నారు. ఆ దుర్బుద్ధి అని దుర్యోధనుడికి సహాయం చేయడానికి ఎవరెవరు వచ్చారో చూస్తానని అన్నారు. ఒకసారి చూడాలని వాళ్ళని కూడా చూడ, అంతవరకు మాత్రం రథాన్ని మాత్రం ఎక్కడ పోని యుద్ధం చెప్తానని పడబడతాను. ముందు నేను ఎవరెవరితో తలపడాలో యుద్ధం చేస్తానో వాళ్ళని, ఆయనకి ఎవరెవరు సహాయం చేయడానికి వచ్చి వాళ్ళని, వాళ్ళందరూ చూసినంత వరకు మాత్రం రుద్రాన్ని మాత్రం ఎక్కడికి పోనివద్దు అక్కడే ఉంటారన్నారు. ఆ విధంగా అన్నారు. అన్న తర్వాత ఏవముక్త ఋషికేశ గుడాకేశేన భారత శ్రేణయోరి ఉభయోర్ మధ్య స్థాపయత్వ రథోత్సవం అన్నారు. ఆ విధంగా ఏంటంటే అర్జునుడు చెప్పిన తర్వాత కృష్ణుడు ఏం చేశారంటే ఆ రథాన్ని తీసుకుని ఆ మధ్యలో ఉంచారట. ఉంచి ఇప్పుడు చెప్తున్నారు ఏమని, భీష్మ ద్రోణః ప్రముఖ సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ వ్యవసితాన్ కురునితి అన్నారు. సమవేత కురునితి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఓ అర్జున ఇప్పుడు నువ్వు తెమ్మన్నావు కదా రథాన్ని తీసుకొచ్చాను, ఏమి భీష్మ ద్రోణాదులందరిని చూడు ఒకసారి, ఏమి వీళ్ళందరూ యుద్ధానికి ఎలా సిద్ధంగా ఉన్నారు అంటే అప్పుడే ఏంటి భయం కల్పించడానికి చెప్తున్నాను అనమాట. నువ్వు తెమ్మన్నావు తెచ్చాను, చూడు వీళ్ళందరూ సంగతి చూడు ఒక్కసారి చూడని. చూసరికి అప్పుడు చూశారంటే ఏమని, తత్రపశ్యత్ స్థితాన్ పార్థ పితృన్ అథ పిత్రామహాన్ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్తథ ససురాంశ్చ సుహృదశ్చైవ శానయోరి ఉభయోరపి అని అన్నారు. అంటే ఏంటంటే ఆ రెండు సేనల మధ్యన చూశారంటే ఎవరని, తండ్రిని. అంటే తండ్రి అంటే తన తండ్రి లేడు, పాండురాజు లేడు, చిన్న తండ్రుల్ని పెద్ద తండ్రుల్ని చూశారు. తర్వాత తాతల్ని చూశారు, భీష్ముడు వారు కృపాచార్యుడు వీరందరిని. మళ్ళీ ఎవరిని చూశారు, గురువుల్ని ద్రోణాచార్యులు వారు వీరందరిని. తర్వాత పిల్లనిచ్చిన మేనమామల్ని, తన మేనమామల్ని, పిల్లనిచ్చిన మేనమామల్ని, అన్నదమ్ముల్ని, అతీతు రెండు వైపు చూశారు కదా, మరి కొడుకుల్ని, తర్వాత స్నేహితుల్ని, తర్వాత మన ఉపకారం లేకుండా వాళ్ళు ఉపకారం చేయడం, యుద్ధానికి సహాయం చేయడానికి ఉత్త ఉపకారం చేయడానికి వచ్చిన వాళ్ళని, ఏమి భావమరుదుల్ని, వీళ్ళందరినీ చూశారంట రెండు వైపులను. చూసి ఏమన్నారు, సమీక్షతాన్ సకౌంతే, సమీక్షతాన్ సకౌంతేయ బంధూన్ సర్వాన్ బంధూన్ అవస్థితాన్. ఏమి అంటే ఈ బంధువులు అందరినీ చూశారంట ఈ యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ. ఎక్కడ మీరు చూస్తున్నారు, అదే కదా సమీక్షతాన్. సమీక్షతాన్ తాను సమీక్ష సకౌంతేయ సర్వాన్ బంధువున్ అవస్థితాన్. వాళ్ళందరినీ చూశారట, చూసి ఏంటన్నారు, ఏంటి ఏం చేస్తున్నారు, కృపయా పరయావిస్తూ విషీదన్ నిధమ బ్రవీత్, ఏమి విషాద వదనంతో ఓ మాట అన్నారంట. ఏమని, నిధమ బ్రవీత్, ఏమని సీదంత మమగాత్రాని, సీదంత మమగాత్రాన్ని నా శరీరాలు పొట్లు తెప్పిపోతున్నాయి. ఇప్పుడు అసలు భయం వచ్చేసింది. సీదంత మమగాత్రాన్ని ముఖంచే పరిశుష్యతి, నోరు ఎండిపోతుంది, నోరు ఎండిపోతుంది, శరీరం పొట్లు తెప్పిపోతుంది. వెనన్ని ఏమి వ్యాపదూసే శరీరే నే, ఈ శరీరం వణికిపోతుంది. ఏమి హర్ష రోమ హర్షస్థ జాయితే వెంట్రులు లెక్కబడిపోతున్నాయి భయం కొద్ది. ఏమి గాండియం శ్రోసతే హస్తాత్, ఈ గాండియం అనేది శరీరం చేయి జారిపోతుంది. ఏమి పక్షయ పరిబహితే శరీరం అంతా మండిపోతుంది నాకు చర్మంతా. ఏమి నచశక్నో వ్యవస్థాతం భ్రమతీరతనే మనహ అన్నారు. అంటే నేను నిలబడలేకపోతున్నాను, నా మనసు ఎక్కడికో పిచ్చి పిచ్చిగా ఉంది అని అప్పుడు చెప్తారనమాట. నేను ఇంక మరి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ పని. ఏమిటి శరీరం అంతా కొట్టుకొచ్చే చేయలేకపోతున్నాను. నిమిత్తానికి పశ్చాని విపరీతాన్ని కేశవ నటశ్రేయో అనుపశ్యామి హత్వా సజనమాహవే. ఈ యుద్ధంలో యుద్ధం చేయకముందు ఏమిటి మంచి జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే అన్ని అసభ్యకలే కనబడుతున్నాయి, అసభ్యకలే నాకు కనబడుతున్నాయి. మరి అలాంటప్పుడు మన బంధువులు చంపితే ఏం వస్తుందో, నా మంచి జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు అన్నమాట. ఏమి అందువల్ల ఏంటి, నా కాంతి విజయం కృష్ణ రచరాజ్యం సుఖానిచ చిన్నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేనవా. నాయన నాకు మరేం వద్దు, ఇది వద్దు అది వద్దు, రాజ్యం వద్దు భోగం వద్దు, ఏమి విజయం వద్దు. నా కాంక్షి విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ, ఈ రాజ్య సుఖం నాకు వద్దు. కిం భోగే జీవితేనవా, కిం భోగేన జీవితేనవా అంటే చంపిన తర్వాత ఈ భోగాలు అనిపించి ఏమున్నది. ఎందుకట ఏషామధ్యే కాంక్షితం నో భోగం సుఖా, నో భోగం సుఖానిచ ఇమం ఇమే అవస్థిత యుద్ధే హత్వ ప్రాణం త్యక్వ ధనానిచ. వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ప్రాణాన్ని ధనాన్ని అడిచిపెట్టి ఎవరి కోసమైతే మనం యుద్ధం చేద్దాం అనుకున్నాము, బంధువులు కదా వీళ్ళందరూ, ఎవరు ఏ బంధువుల కోసం యుద్ధం చేద్దాం అనుకున్నా వాళ్ళు ఎదురుగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతోనే మనం యుద్ధం చేయవలసి వస్తుంది. ఏమి వాళ్ళ ప్రాణాన్ని ధనాన్ని పణంగా పెట్టుకుని వచ్చారు వాళ్ళు ఎవరెవరట చెప్తున్నారు. ఇప్పుడు పితరహ ఆచార్య పితరహ పుత్రస్తథైవచ పితో పితామహాన్, పితామహ అంటే తల్లి తండ్రి మేనమా గురువులు అందరూ. మళ్ళీ ఏమిటి మాతులాహ, మాతురాహ స్మల్యా శ్వశురాహ పౌత్రాహ, తర్వాత శల్యాహ భామరుడు, భామరుడు పినతండ్రులు అందరు ఉన్నారు. ఏమి సంబంధించిన స్థల ఈ యుద్ధానికి సంబంధించిన మొత్తం బంధువులు అందరూ మన దగ్గరికి వస్తున్నారు. ఏమి వీళ్ళందరూ ఎవరు మంచి కోసం మనం చేద్దాం, వాళ్ళే మనకు ఎదురుగా యుద్ధంలో ఉన్నారు. అందులో ఏం చేయాలి ఇప్పుడు, ఏతాన్న హంతునిచ్చామి ఘ్నతోసి మధుసూదన అతి త్రైలోక్య రాజ్యస్య హేతు కిమ్ను మహీకృతే అన్నారు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళందరినీ బంధువులందరినీ పెట్టి ఈ పసరదేదంతా వస్తుంది ఇప్పుడు. ఏమిటంటే వీళ్ళందరినీ ఎదురుగా పెట్టుకుని యుద్ధం చేసేటంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళు డైరెక్ట్గా నన్ను చంపించినా పర్వాలేదు. ఏమి మూడు లోకలు నాకు ఇచ్చినా సరే నేను మాత్రం యుద్ధం చేయదలుచుకోలేదు. ఈ భూమి కోసమే మీరు అంటున్నారు యుద్ధం, ఈ భూమి నెలకొమని యుద్ధం చెప్తున్నాయి. ఇది కాదు, మూడు లోకలు నాకు ఇచ్చినా సరే వాళ్ళు నన్ను చంపించినా సరే నేను మాత్రం యుద్ధం చేయను బాబు అని అనుకుంటున్నారు. ఏమి అని ఎందుకు చెప్తున్నారు, ఇప్పుడు ధర్మం చెప్తున్నారు నేను మరి యుద్ధం చేయను. ఏమని నిహత్యాత్తరాస్తాన్న కా ప్రీతి జనార్దన పాపమే వాసుదే రస్మాన్ హత్వైతా నాతాయన. అంటే వీళ్ళు ఆరుగురు తప్పు చేశారు. ఎవరు ఈ ధృతరాజ కుమారులు కౌరులు అందరూ ఆరు తప్పులు చేశారు. వీళ్ళందరూ తప్పు చేశారు. వాళ్ళు ఏంటి తప్పు, ఆరు తప్పులు చేశారు. అగ్ని లక్కీలు దహనం చేశారు, తర్వాత విషం పెట్టారు, శస్త్రాలు బాణాలు అపహరించారు, ధనాన్ని అపహరించారు, భార్యను అపహరించారు, భూమిని అపహరించారు. ఈ ఆరు తప్పులు చేశారు కాబట్టి ఆ ఆత్మాయిలు వాళ్ళు కనిపిస్తే తంపొచ్చనే ఒక ధర్మం ఉంది, చూడకుండానే చంపొచ్చిన ధర్మం ఉంది, విచారించకుండా దాన్ని చంపొచ్చనుంది. అలాంటి వాళ్ళని కూడా చంపడం పాపమే అనుకుంటున్నా నేను, ఆ పాపం మనకు ఆశ్రయిస్తుంది సుమా అని చెప్తున్నారు. ధర్మం కృష్ణుడికి ధర్మం చెప్తున్నారు ఎవరు అర్జునుడు. ఏమి అందువల్ల ఏంటంటే తస్మాన్ నార్హమయం హంతుం ఏమి ధాత్రాస్త స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వ సుఖినశ్యామ మాధవ అన్నారు. అంటే అర్థమేంటి, ఓ మాధవ నేను చంపడానికి నేను అన్నది ఇక్కడ మళ్ళీ కలిపేశారు, వారిని కూడా కలిపేశారు. భయం అంటే మన ఇద్దరూ వాళ్ళందరినీ చంపడానికి అర్హత లేదు, ఏంటి మన బంధువుల్ని చంపడానికి మనకి అర్హత లేదు. ఎందుకు లేదట, వాళ్ళు చంపితే మనకి ఏం సుఖం కలుగుతుంది చెప్పు అని మనం చెప్పేసి కృష్ణుడి మీద సందేహం వేస్తారు. అంటే పాపం నీకు కూడా నాకు కలిపి అనుకుంటుంది కాబట్టి మన ఇద్దరు ఇంతవరకు మొదట ఏంటన్నారంటే తస్మా ఏతన్న అహంతి హిచ్చామని అన్నారు. మొదట దీంట్లో నేను యుద్ధం చేయనన్నారు మొదట, ఇప్పుడు ఏంటో బాగా కలిపించారు, మనం చేసి ఏమో ఉపయోగం అండి ఏమి అని చెప్పి ఇప్పుడు ధర్మాలు అసలు ధర్మాలు చెప్పుకొస్తున్నారు. అసలు ఇప్పుడు వేదాంతలో ధర్మాలు ఏంటంటే యజ్జత్యేతే నపశ్యంతి లోభోపహృతచేత హృతచేతసాహ కురక్షే కృతం దోషం మిత్రద్రోహేచ పాతకం అన్నారు. అంటే ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఎవరు వీళ్ళందరికీ ఏంటంటే ఈ రెండు ధర్మాలు ఇక్కడ తెలియలేదు, కులక్షయ కృతం దోషం మిత్రద్రోహేచ పాతకం అని. వాళ్ళునేమో మిత్రువులు ఉన్నారు, మనలో కూడా మిత్రులు వాళ్ళు మిత్రులు ఉన్నారు, ఎవరికైనా మిత్రద్రోహం చేస్తే పాతకం వస్తుందని ఒక ధర్మం ఉంది. అలాగే యుద్ధంలో కులక్షయం జరిగిందంటే ఆ దోషం వస్తుంది. ఈ యుద్ధంలో చనిపోవడం తప్పదు, ఎవరైనా రెండు పక్కల చనిపోతారు. చనిపోవడం వల్ల దానివల్ల ఏంటంటే ఆ కులధర్మాలు పోతాయి. కులంలో మనుషులు చచ్చిపోతే కులధర్మాలు ఉండవు కదా, అందువల్ల కులక్షయ కృతం దోషంలో చూపడిపోతుంది. అంటే కుల నాశనం వల్ల ఒక పాపం వస్తుంది, మిత్రద్రోహం వల్ల ఒక పాపం వస్తుంది. ఈ రెండు పాపాలు వీళ్ళెవరికి తెలియదు. ఏమి కథం అజ్ఞేయం అస్మాభి పాప తాన్ నివృత్తం కులక్షయ కృతం దోషం ప్రొఫెసర్ జనార్దన అన్నారు. మనకి విషయం తెలుసు కదా, వాళ్ళకంటే తెలియదు ఎవరికి, వాళ్ళందరికీ తెలియదు, మనకు తెలుసు కదా, మనం ఎందుకు తప్పించకూడదు. సరే అక్కడ వేస్తున్నారు అన్నమాట, వాళ్ళందరికీ తెలియదు కానీ మనకు తెలుసు కదా ఇలాంటి తప్పులు ఈ రెండు పాపాలు ఉన్నాయని. మరి అలాంటప్పుడు మనం ఎందుకు చేయకూడదు, ఆపకూడదు ఏమి, ఎందుకు ఆపకూడదు, తన దోషాలేంటి చెప్తున్నారు. కులక్షయ కృతం దోషం కులధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృష్ణ అధర్మాభిభావాచిత అని అంటున్నారు. ఈ యుద్ధంలో మనుషులు చచ్చిపోయారనుకో ఏమి కులక్షయం అవుతుంది, దానిలో దోషం వస్తుంది. ఆ దోషం రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం క్షత్రుడు ఆచరించవలసిన ధర్మాలు ఉంటాయి, అవన్నీ నాశనం అయిపోతాయి. ఏమి అవి ఎప్పుడైతే నాశనం అయిపోతే ఆధారం పెరిగిపోతుంది. ఏమి ఆధారం ఎప్పుడు పెరిగిందో, కులములో మిగిలిన స్త్రీలు ఉంటారు కదా మన మగవాళ్ళు, ఇక్కడ చచ్చిపోతారు, ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు, వాళ్ళు ఏమైపోతారు, దూషితులు అయిపోతారు, వాళ్ళు చెడిపోతారు. అంటే రాబోయే ఊహించి చెప్పేస్తున్నారు, ఒకదాని కొట్టాల మెట్టు మీద చెప్పెళ్ళిపోతున్నారు అనమాట. యుద్ధం అనేది ఏంటంటే ఇలా జరిగితే మన ఇటువైపు చనిపోతారు అటువైపు చనిపోతారు. చనిపోయినప్పుడు ఏమవుద్ది, ధర్మాలు నశిస్తాయి. ధర్మాలు నశిస్తే స్త్రీలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చెడిపోతారు. చెడిపోతే ఏమవుద్ది, వర్ణ సంక్రమం వస్తుంది. వర్ణ సంక్రమం వస్తే మళ్ళీ ఆ దోషాలు వచ్చిపోయిపోతాయి, దానిలో సాయి ధర్మం నశించిపోతాయి. నశించిపోతే మనం నరకంలోకి వెళ్ళిపోతాం. అందువల్ల ఈ నరకం తప్పించుకోవాలంటే ఇక్కడ ఇలాగ తీసుకొచ్చి మరి యుద్ధం చేయొద్దండి అని అక్కడ తీసుకొచ్చారు. తనకి ఏంటంటే ఎదురుగా ఉండే బంధువుల్ని వీళ్ళందరినీ చంపడానికి ఇష్టం లేక ఏమిటి, అది మన బంధువులే కదా అని ఆ మోహం చేత ఏంటంటే ఇదంతా ధర్మాలు వెతికారు ఆయన. వెతికి కృష్ణుడికి ధర్మం చెప్తున్నారు ఇప్పుడంతా వరుస అనమాట. కులక్షయ కృతం దోషం కులధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృష్ణ అధర్మాభిభావాచిత అధర్మాద్ భవాత్కృష్ణ ప్రదుష్యంతి కులక్షయ శ్రీషు దుష్టాసు జాయతే వర్ణ సంగ్రహ సంకరో నరకాయ కులగ్నాం కులశ్చ పతంత పితరో శేషం లుక్తపిండోదక. ఇంకెక్కడ చెప్పొచ్చారు, ఇదిగోండి ఇదే నేను ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఇక్కడే చాలా మంది ఏంటంటే ఈ పితృకర్మలు ఇవన్నీ ఎందుకు చేస్తారని అంటారు కదా. పితృకర్మలు ఎందుకు చేస్తారంటే ఇక్కడ ఉండేవాడు న్యాయంగా ఉండి తన తల్లిదండ్రులకి పూర్వం చనిపోయిన వాళ్ళ పితృ వాళ్ళకి కానీ పిండోదక క్రియలు, అంటే పిండం అంటే ఈ పితృకార్యాలు ఉన్నది ఇచ్చేస్తారు, పిండ ఉదక క్రియలు పిండం పెడతా దాని మీద నీరు పోయడం. సో ఇవన్నీ చేసి ఇక్కడ కరెక్ట్గా చేస్తే వాళ్ళకి అక్కడ అన్నం దొరుకుతుందంట. వాళ్ళు సద్గతి పొందుతారు ఎవరు, మన తలక పితృదేవతలు. అది ఇక్కడ వీళ్ళు చెడిపోయి చేశారనుకో వాళ్ళకి సద్గతి కలగదు. అందువల్ల ఏంటంటే ఇక్కడ చేసిన తప్పుకి అక్కడ వాళ్ళకి కూడా వంచుకుంటుంది మానని అది చెప్తున్నాను అనమాట. ఇక్కడ చేసిన తప్పుకి అక్కడ వాళ్ళకి కూడా వంచుకుంటుంది. పతంతి పితరో శేషం లోప్త పిండోద క్రియ. అందువల్ల ఏంటంటే ఈ విధంగాను కులక్షయం వలన అధర్మం ముందు ధర్మనాశనం అయిపోద్ది, అధర్మం పెరిగిపోతుంది, స్త్రీలు పాడైపోతారు, స్త్రీలు పాడైపోతే వర్ణ సంక్రమం వస్తుంది, వర్ణ సంక్రమం వల్ల ఇవన్నీ మొత్తం దుఃఖ పెండోద క్రియ పితృదేవతలకు కూడా పెండోద క్రియలు చేయడానికి కూడా అర్హత లేకపోతుంది. దోషేరేతే కులఘ్నానం వర్ణ సంకర కారకై ఉత్సాదయంతే జాతి ధర్మా కుల ధర్మాశ శాశ్వత శాశ్వత ధర్మాలు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. దేనివల్ల? ఎదురుగా ఉండే యుద్ధం చేయడం వల్ల. ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే అనీతం వాసో భవతి అనుసుమాన. ఇప్పుడు ధర్మం చెప్పేస్తున్నారు ఏమని, ఈ విధంగా మన కులంలో ఉండే ధర్మాలన్నీ నశించిపోవడం వల్ల ఏమి నరకంలోకి వెళ్ళిపోయి అక్కడ మనం ఉండి చిరకాలం ఉండవలసి వస్తుందని ధర్మాలు చెప్తుండగా నేను విన్నాను. అంటే ధర్మాలన్నీ చెప్పగా నేను విన్నాను. అందువల్ల ఏంటి, ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాలు అనేది అందరూ పాటిస్తారు. వర్ణాశ్రమం ఏంటంటే బ్రాహ్మణుడిగా పుడితే బ్రాహ్మణుడికి కొన్ని ధర్మాలు ఉంటాయి, క్షత్రియుడు అయితే క్షత్రియుడు, వైశ్యుడు అయితే వైశ్యుడు, శూద్రుడు అయితే కొన్ని ధర్మాలు ఉంటాయి, అలాగే బ్రహ్మచారిగా ఉంటే కొన్ని ధర్మాలు, వానప్రస్థ గృహస్థుగా ఉంటే కొన్ని ధర్మాలు, వానప్రస్థ సన్యాసి అంటే ఇట్లా వర్ణాలు ఇక ఆశ్రమాలు. ఈ వర్ణాశ్రమ ధర్మాలు పాటించమని ధర్మ చెప్తున్నాయి ధర్మాలు. అది పాటించినా నరకం వస్తుందని చెప్తున్నారు. అదే కదా అర్థం, అవి పాటించకపోతే ఒక పక్కన ఉంది. ఎందుకంటే ఈ వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలి, ఏది ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు. అవి పాటించకపోతే నరకం వస్తుందని, ఎందుకంటే మనం క్షత్రునిగా పుట్టాము, యుద్ధం చేస్తాం, ఈ ధర్మం పాటించాం, కానీ స్త్రీలు పాడైపోవడంతో ధర్మాలు పోతాయి. ఈ ధర్మం పాటించాం కానీ మన కుల ధర్మాలు ఎప్పటి నుంచి వచ్చినా అవి పాడైపోతాయి, అవి పాడైపోతే నరకంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి వర్ణాశ్రమ ధర్మాలు పాటించినా ప్రమాదమే, పాటించకపోయినా ప్రమాదమే. ఆ స్థితిలో కూర్చోాలి ఎవరు, అర్జునుడు. ఏమి అహోబద మహత్పాపం కర్తుం వ్యవస్థాన్ వయం వ్యవస్థాన్ వయం యద్రాజ్య లోభేన యద్రాజ్య సుఖలోభేన హంతుం హంతుం స్వజనం ముజ్జత అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఎంత పాపానికి ఒడుకుపెట్టాం మనం, ఎంత పాపానికి ఒడిగట్టాం మనం అందరం వీళ్ళని చంపిద్దాం అనుకుని ఎదురుగా ఉండేవాళ్ళని. అందువల్ల ఏంటి, ఎది మహం ఎది మాం అహస్త్రం ఎది మాం అహంకార అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ రాతరాస్తే రనే హన్యుస్తన్నే క్షేమతరం భవేత్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే నేను మరేం ముక్కోను, నేను మామూలుగా చేతులు కట్టుకుని ఉంటాను, నేను అసలు విల్లమ్ములు పట్టుకోను, అవతల వాళ్ళు పట్టుకుంటాను, నన్ను చంపేనే పర్వాలేదు, వాళ్ళు నన్ను చంపిస్తున్నా పర్వాలేదు, నేను మాత్రం ప్రతీకారం తీసుకోదలుచుకోలేదు, నేను అనుకుంటాను. వాళ్ళు చంపిస్తున్నా సరే క్షేమమే అనుకుంటారు, కానీ ఇలా నన్ను చంపిస్తున్నా పర్వాలేదు, కానీ నేను కానీ చేస్తే మళ్ళీ కులాలను నాశనం అవుతుంది. ఆ విధంగా వచ్చి యవముక్త్వ అర్జున చితస్సాంఖ్యే యవముక్త్వార్జున ముక్తార్జున స్థిత సాంఖ్యే అదే అర్జున సాంఖ్యే రథోపసం ఉపాదశత్త విశ్రుద్ధ శరం చాపం శోక సంవిగ్నమానకా అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఇంకో విచారంతో ఆ చతికలు పెడిపోయి కూర్చున్నాడు, అన్ని విడిచిపెట్టి ఏవి బిల్లమ్మలు విడిచిపెట్టి ఏడుస్తూ కూర్చున్నాట. ఏమని, ఇంకా నేనేం యుద్ధం చేయను. ఇక్కడ ఏమిటి దీని అర్థం, ప్రతి ఒక్కరికి జరుగుతుంది, ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఏంటంటే మనకి విషాదం వచ్చినప్పుడు నాకేం అక్కర్లేదు అంటాడు అంటాడు, ఏదైనా బాధ కలిగినప్పుడు నాకేం అక్కర్లేదు అంటాడు, ఆ ఏం అక్కర్లేదని అప్పుడు కాంటున్నాడు. కానీ వాడికి అన్ని కావాలి. ఏమి ఇప్పుడు యుద్ధం చెయ్యను అని అవన్నీ ఆలోచించాడు. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే కొంతమంది ఏంటంటే ఏదో చిన్న జరిగింది అనుకోండి, దానికి ఊహించుకుంటారు, ఆ ఇదైతే ఏమైతే ఏమైతే లేదు, ఇంట్లో చిన్నది ఏదో ఇంట్లో జరిగింది అనుకోండి, జరిగితే ఏమవుద్ది, అమ్మ ఇలా కానీతే మరి మనకి ఎన్నో ఆపదలు వస్తాయి, ఈ ఆపదలు వస్తే దానికి ఆదుకునే వాళ్ళు ఎవరు, మరి తర్వాత మనం రక్షించేవారు, మనకి ఎవడు ఉన్నాడు, అలా చేసుకుంటూ కూర్చుంటారు. ఏమి ఇదంటే ఊహలు, అంటే జరుగుతున్న ప్రపంచంలో అలా జరుగుతున్నాయి కదా, వీళ్ళు ఊహించుకుంటున్నారు. ఎందుకు అలాగ ఊహలు జరుగుతున్నాయి, పరమాత్మయందు భారం వేసే సత్వం లేకపోవడం వలన. అందులో ఇవి ఆ భారం వేయకపోతే ఏమవుద్ది, ఇవన్నీ వచ్చిపడతాయి. సో అదే స్థితిలో ఉన్నాడు ఎవరు, అర్జునుడు. ఎదురుగా కృష్ణ పరమాత్మని ఎన్నుకున్నాడు, మీరే అన్ని రక్షిస్తారన్నాడు ఒక ప్రక్క నుంచి, మళ్ళీ ఇంకో ప్రక్క నుంచి ఆయనకే ధర్మాలు చెప్తున్నాడు. పరమాత్మకి ధర్మాలు చెప్పి మనమంతా నశించిపోతామని మొదలుపెట్టాడు. అంటే అటువంటి దీన స్థితికి వెళ్ళిపోయాడు ఎవరు అర్జున్. అలాగే వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు. అందువల్ల ఏంటంటే కొన్ని కర్మలు చేయకుండా ఉండటం వల్ల నరకంలోకి వెళ్ళిపోతారు, కొన్ని కర్మలు చేయడం వల్ల నరకంలోకి వెళ్ళిపోతారు. మరి చేసినా నరకంలోకి వెళ్ళిపోతారు, చేసిపోయిన నరకంలోకి వెళ్ళిపోతారు. దీన్ని రక్షించగ ఆ పరిస్థితి రావడం ఇప్పుడు ఎప్పుడేమైంది తనకి గుండె దడ పట్టుకుంది ఎవరికి అర్జునుడికి. ఆ దడ పట్టుకునే సమయంలో వేదాంతం చెప్పమని చెప్తారు. అది ఏం చేయాలో తెలియదు, వాళ్ళు పోవట్లేదు. యుద్ధం మానేస్తే ప్రమాదం. ఏంటంటున్నారు యుద్ధం అదే అడుగుతున్నారు రెండో అధ్యాయాన్ని. ఇదేంటి నీ సంకటం ఇప్పుడు ఏమొచ్చింది, తిరుకోళ్ళలాగా నా పోస్తుకోళ్ళలాగా మాట్లాడుతున్నావు ఏంటని. ఏమి ఇది విషాదయోగం అంటే కులధర్మాలు కూడా, కులధర్మాలు ఒక ప్రక్క నుంచి మనం పాటిస్తే ఇన్ని చిక్కులు ఉన్నాయి, పాటించకపోతే ఇన్ని చిక్కులు ఉన్నాయి. అందులో ఏం చేయాలి అనేది దానికి నాంది పలకపోతున్నారు అన్నమాట. దానికోసం కృష్ణ పరమాత్మ ఆతతాయనులు అంటే ఆరు తప్పులు చేసిన వాళ్ళని ఆతాయనులు అంటారు. ఆతతాయనులు అంటే ఆరు తప్పులు చేసేవారు. ఎవరు? అగ్నిదో గర్భశైవ శత్రపాణి ధనాపహ క్షేత్ర ధారాపహర్తాచ షడైతైన ఆతాయన అని అగ్ని లక్ష్మీలు దహనం చేశారు. వీళ్ళు లక్ష్మీని చూపెట్టి చంపడం చూశారు ఎవరు? దుర్యోధనాదులు. గర్భశయ భీష్ముడికి వీడికి విషయం చంపడం చూశారు చిన్నప్పుడు భీముడికి, అదే భీముడికి. శస్త్రపాణి ధనాపహ అంటే మొత్తం యుద్ధాలకు శస్త్రాలన్నీ పట్టుకుపోయారు, ధనం కూడా మరి అపహరించి రాజ్యాన్ని పట్టుకుపోయారు. క్షేత్ర దార భార్యని అపహరించడానికి చూశారు. మరి భూమి అన్ని ఆరు తప్పులు చేశారు. ఈ ఆరు తప్పులు చేసిన వాళ్ళు ఆత్మాయిలు అంటారు వీళ్ళు. ఈ ఆరే వాళ్ళు చేశారు. అది యాక్చువల్ గా ఆత్మాయిలు ఈ ఆరు తప్పులే. ఆ ఆరు తప్పులు వీళ్ళందరూ చేశారు. కౌరవులే చేశారు ఆరు తప్పులను, మిగతా వాళ్ళు ఎవరు అంతగా చేయలేదు. కానీ వాళ్ళకి ధర్మం చెప్తున్నారు. ఆత్మాయన మాయంతం హన్యాదేవ అవిచార్య అని వాడు కాని కనిపిస్తే వెంటనే చెప్పమన్నారు. ఆత్మాయ వధో దోషం హంతుర్భవతి కష్టన అన్నారు. ఎవరు కనిపించిన చంపేమని ఒక ధర్మం ఉంది. అలాంటి వాళ్ళు ఆత్మాయనలు అయ్యి ఉండి కూడా వాళ్ళు ఎదురుగా యుద్ధంకి వచ్చినా వాళ్ళని చంపడం కూడా తప్పే అని నేను అనుకుంటున్నాను అన్నారు. అదే మరి